ఆధ్యాత్మిక విద్యను ఆధునిక విద్య కంటే హీనంగా చూడటం ఒకటి ఈనాడు అలవాటు అయినది. ఆ అలవాటుని పోగొట్టడానికి ఆధ్యాత్మిక విద్య యొక్క వైజ్ఞానికతను ప్రపంచానికి అందజేయటానికి ఉత్తర హిందూ దేశంలో శ్రీరామశర్మ ఆచార్య అనే ఒక దివ్య పురుషుడు చేసిన ప్రయత్నాన్ని ఆంధ్రప్రదేశ్కి తీసుకురావటానికి మనము ఈ ప్రయత్నం చేస్తున్నాం. అంటే ఇక్కడ పూజలు, కోరికలు తీర్చుకోవటాలు దాని మీద విశేషంగా చెప్పబడదు. ఇక్కడ గాయత్రిని ఋషులు ఎలా సాధన చేశారో చెప్పబడుతుంది. విశ్వామిత్రుడు, వశిష్ఠుడు, అత్రి, కశ్యపుడు, జమదగ్ని మొదలగు మహనీయులందరూ కూడా ఏ గాయత్రి సాధన చేసి యుగ యుగాలుగా వారి పేరు మనం చెప్పుకుంటున్నామో ఆ గాయత్రి సాధన ఎలా చేయాలో ఇక్కడ నేర్పబడుతుంది. మహాపురుషుల గురించి మనం ఎందుకు గుర్తు చేసుకుంటాము అంటే వారు చేసినటువంటి క్రియాకలాపాలు మన జీవిత విధానాన్ని మార్చివేస్తాయి. మన జీవిత విధానాన్ని మార్చివేస్తాయి. చెప్పండి నాతో పాటు, మహాపురుషుల క్రియాకలాపాలు మన జీవిత విధానాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. మహాపురుషుల జీవిత విధానము, వారి క్రియాకలాపాలు మన జీవిత విధానాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. మహాత్ముల క్రియాకలాపాలు మన జీవిత విధానాన్ని పూర్తిగా మార్చివేస్తాయి. ఇది గుర్తుంచుకోండి, వాళ్ళని మహాపురుషులు అంటాము. అంటే గాంధీ మహాపురుషుడు ఎందుకయ్యాడు అంటే ఆయన చేసిన క్రియాకలాపాలు మన జీవిత విధానాన్ని పూర్తిగా మార్చేస్తాయి. బానిసలుగా బతుకుతున్న మనము ఈనాడు స్వాతంత్రంగా బతుకుతున్నాం. అందువల్ల ఆయన్ని మహాపురుషుడు అంట. ఈ సైంటిస్టుల్ని మనం మహాపురుషులను, సైంటిస్టులు గొప్పవాళ్ళు. ఇంచేత వారు మన జీవిత విధానాన్ని ఏం మార్చరు. ఇదివరకు నడిచి వెళ్తే ఇప్పుడు ఏ రూపంలో వెళ్తున్నాం. ఇదివరకు ఏ పని కోసం నడిచి వెళ్ళామో ఇప్పుడు ఆ పని కోసం కారులో వెళ్తున్నాం. అంటే జీవిత విధానము మారలేదు. మహాపురుషుల యొక్క క్రియాకలాపాలు ఏం చేస్తాయి? జీవిత విధానాన్ని మార్చేస్తాయి. ఇది గుర్తుంచుకోండి. అంచేత మీరు గాయత్రి మహావిద్యా నేర్చుకున్న తర్వాత కూడా ఇదివరకు లాగే జీవిస్తూ ఉంటే మీరు గాయత్రి విద్యాన్ని నేర్చుకోలేదు, ఆ విద్యను నేర్చుకోలేదు. మీరు ఏంటి తేడా నేను చెప్పే దాంట్లో, వైద్యము నేర్చుకున్నటువంటి వ్యక్తి ఒక చోట ఉంటే వాడు ఏం చేయగలుగుతాడు, రోగగ్రస్తులైనటువంటి వ్యక్తుల జీవిత విధానాన్ని పూర్తిగా మార్చేస్తాడు. వైద్యుడు రోగగ్రస్తుల జీవిత విధానాన్ని పూర్తిగా మార్చేస్తాడు. అంటే నడవలేని వాడు వైద్యం చేయించుకున్నాక నడవగలుగుతున్నాడు. దగ్గుతో నెత్తురు కక్కుంటూ ఉన్నటువంటి వ్యక్తి ఒక జీవిత విధానం అది, భయంకరమైనటువంటి బాధతో జీవించేటటువంటి జీవిత విధానం. వైద్యం చేయించుకున్నాక జీవిత విధానం పూర్తిగా మారిపోతున్నాడు. ఇదివరకు మంచం దిగి నడవలేనటువంటి వాడు ఇప్పుడు పరిగెట్టడం మొదలు పెడతాడు. తేడా అర్థమైంది కదా. కానీ ఈ రోగి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మందు తీసుకొని నయం అయిపోతే వాడు వైద్యుడు కాడు. వాడేం చేశాడు? వైద్యుడి యొక్క సహాయాన్ని తీసుకున్నాడు. అలాగా మహాపురుషుల యొక్క సాంగత్యం వల్ల మీ బాధలు తీరవచ్చు, మీ కోరికలు తీరవచ్చు, కానీ మీరు మహాపురుషులుగా మారలేరు. ఉదాహరణ అర్థమైందా? డాక్టర్ దగ్గరికి మీరు పేషెంట్గా వెళ్తే ఖచ్చితంగా మీ బాధలు పోతాయి, కానీ మీరు డాక్టర్ అవ్వలేరు. కానీ మీరు డాక్టర్ అవుతే ఏ విధంగా మీరు మీ బాధల్ని పోగొట్టుకోగలిగారో అనేక మంది బాధలు పోగొట్టుకోగలుగుతారు, అనేక మందికి మీరు ఆసరాగా నిలబడగలుగుతారు కదా. అలాగా ఈ గాయత్రి మహావిద్య అందజేసినటువంటి మహాపురుషుడి దగ్గర ఈనాటి వరకు మనం రోగగ్రస్తులు డాక్టర్ దగ్గరికి వెళ్ళినట్టు వెళ్ళాము, అంటే మన కోరికలు తీర్చుకోవటానికి వెళ్ళాము. వెళ్ళకూడదు అని నేనంటే, డాక్టర్ దగ్గరికి బాధ వస్తే వెళ్ళాలా వెళ్ళొద్దా? నేను వద్దన్నా మీరు వినరు, బాధ వస్తే వెళ్తారు కదా. కానీ కేవలము మనకి రోగ నివారణ చేయటానికి మాత్రము పూజ్య గురుదేవులు ఆవిర్భవించలేదు. గాయత్రిని ఒక మహావిద్యగా ఏ విధంగా ఆయన ఉపయోగించుకుని అంతటి వారి అయ్యారో అంతటి వారుగా మీరు అవ్వచ్చు. ఈ క్లాసుల యొక్క ఉద్దేశం అది. 3 రోజుల పాటు జరిగేటటువంటి ఈ క్లాసులలో ఒకరోజు అయిపోయింది కదా. ఈ 3 రోజుల పాటు జరిగే కార్యక్రమాల్లో మీరు మీ ఆలోచన విధానాన్ని కాస్త పక్కకు పెట్టి నిష్కలంక అవతారమైనటువంటి ఆ విచిత్రమైనటువంటి విలక్షణమైనటువంటి శ్రీరామ శర్మ ఆచార్య గురించి అవగాహన చేసుకుని ఆయన కార్యకలాపాలన్నీ కూడా ముందు మనము ఆచరించుకుంటూ, మహనీయుల క్రియాకలాపాలు ఆచరిస్తే ఏమవుతుందని చెప్పాను మనం, మన జీవిత విధానము మారుతుంది. అది మారటానికి మనం ఏం చేయాలో నేర్చుకుంటాం. మనం ఏం చేయాలో ఆయన చాలా స్పష్టంగా చెప్పాడు. ఈ గాయత్రి మహావిద్య భారతదేశానికి కొత్తది కాదు, మనం మర్చిపోయాం. విశ్వామిత్రుడు ముందు రాజు అడవికి వెళ్ళాడు. అడవికి వెళ్ళాక వశిష్ఠుడు ఆశ్రమంలో కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు చూశాడు. చూశాక ఆయనకి ఏమనిపించిందంటే, రాజరికం కంటే కూడా ఈ గాయత్రి మంత్ర జపమే మంచిది అనిపించింది ఆయన. అని ఏం చేశాడు ఆయన? జీవిత విధానం మారిపోయింది. రాజుగా జీవిస్తున్నటువంటి వ్యక్తి తన రాజరికాన్ని వదిలేసుకున్నాడు. వదిలేసుకుని ఏం చేయటం మొదలెట్టాడు? గాయత్రి సాధన చేయటం మొదలెట్టాడు. గాయత్రి సాధన చేసిన తర్వాత అది ఏ యుగంలోనూ జరిగింది మనకి తెలియదు. ఏ సత్యయుగంలో జరిగిందో, యుగాలు సత్యయుగము, సత్యయుగం తర్వాత త్రేతాయుగము, త్రేతాయుగం తర్వాత ద్వాపర తర్వాత మళ్ళీ అలాగా ఈ కృతయుగము, ఈ 4 యుగాల చక్రము ఎన్ని సంవత్సరాల బట్టి కోట్ల కోట్ల సార్లు మారినదో, ఇన్ని కోట్ల సంవత్సరాల పాటు విశ్వామిత్రుడు వశిష్ఠుడు గురించి మనం చెప్పుకుంటూనే ఉంటాం. మళ్ళీ మర్చిపోతూ ఉంటాం, మళ్ళీ చెప్పుకుంటూ ఉంటాం, మళ్ళీ మర్చిపోతూ ఉంటాం, మళ్ళీ చెప్పుకుంటాం. ఈ గాయత్రి మహావిద్య నేర్చుకునే ముందు మనం 3 పదాలు ఇవాళ అర్థం చేసుకుందాం. ఈ 3 పదాలు మీ జీవితంలో పూర్తిగా మీరు ఎలాగ ఎప్పుడు ఉపయోగించుకుంటున్నారో మీకు తెలియాలి. ఆ మూడు పదాలు ఏంటి అంటే గురుదేవులు ఎప్పుడు చెప్పేది ఉపాసన, సాధన, ఆరాధన. ఈ మూడు పదాలు ఏ విద్య నేర్చుకున్నా ఈ మూడు పదాల ద్వారానే నేర్చుకుందాం. ఏ విద్య నేర్చుకున్నా కూడా మొదటిదేంటి ఉపాసన. ఉపాసన అంటే దగ్గరగా కూర్చోవడం. కెమిస్ట్రీ నేర్చుకునేటప్పుడు మీరు ఎవరి దగ్గర కూర్చుంటారు? కెమిస్ట్రీ నేర్చుకోవాలి, మీరు ఎవరి దగ్గర కూర్చోవాలి? కెమిస్ట్రీ లెక్చరర్ దగ్గర కూర్చోవాలి. కెమిస్ట్రీ లెక్చరర్ దగ్గర కూర్చొని మీరు మాట్లాడుతూ ఉంటారా, లేకపోతే లెక్చరర్ చెప్పేది వింటారా? లేదండి, నేను స్తోత్రం చేస్తూ ఉంటానండి, నేను పూజలు చేస్తూ ఉంటానండి, సహస్రనామావళి పూజ చేస్తానండి. ఎవరికి? లెక్చరర్కి. చెయ్యండి, నేను వద్దంటే లేదు, కానీ చేస్తే మీకు కెమిస్ట్రీ వస్తుందా అని. కెమిస్ట్రీ రాదు. ఏం చేస్తే వస్తుంది కెమిస్ట్రీ? ఆయన చెప్పిందే వింటాను. వింటున్నప్పుడు మధ్యన ఆవిడ మాట్లాడు, మీరు చూసి ఉంటారు క్లాస్ రూమ్లో ఆవిడ మాట్లాడు. లెక్చరర్ ఏదైనా ప్రశ్న అడిగితే దానికి మీ దగ్గర నుంచి ఏదైనా ఆయన జవాబు రాబట్టుకోదలుచుకుంటే, ఉదాహరణకి ఇప్పుడు మహాపురుషుడు అంటే ఏంటో చెప్తాను నేను. ఆవిడ మహాపురుషుడు మీ జీవిత విధానాన్ని పూర్తిగా మార్చివేస్తేనే వాడు మహాపురుషుడు, లేకపోతే వాడు గొప్ప వ్యక్తి అవుతాడు, ధనవంతుడు అవుతాడు, కానీ వాడు మాత్రం మహాపురుషుడు కాదు. మహాపురుషుల సేవలో అగ్రగణ్యుడు అని చెప్పుకునేటటువంటి వ్యక్తి యొక్క జీవిత ఆధారంగా మనం గాయత్రి మహావిద్యను నేర్చుకోబోతున్నాం. దీనికి మూడు పదాలు మనం అర్థం చేసుకోవటానికి ప్రయత్నం చేస్తున్నాం. ఉపాసన, సాధన, ఆరాధన. ఇది జాగ్రత్తగా అర్థం చేసుకోండి. ఉపాసన గురించి చెప్తూ, ఉపాసన అంటే దగ్గర కూర్చోవటం అన్నా. దగ్గర కూర్చుని ఏం చేయాలి? చెప్పింది వినాలి, అంతే కదా. అంతేత మీరు ఉపాసన చేస్తున్నప్పుడు ఏం చేయాలి అంటే వినటానికి ప్రయత్నం చేయాలి, వినటానికి ప్రయత్నం చేయాలి. మీరేం సాధన చేయకలే. మరి ఉపాసన చేయమంటున్నప్పుడు గాయత్రి మంత్ర జపం చేయమన్నారు కదా? అవును, అదే చేయమన్నాము. కానీ గాయత్రి జపము చేస్తూ గాయత్రి మంత్రాన్ని వినాలి. ఓం భూ భువః స్వః తత్సవితురువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూ భువః స్వః తత్సవితురువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూ భువః స్వః తత్సవితురువరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. మంత్ర జపం చేస్తూ ఏం చేస్తున్నారు? వినాలి మంత్రాన్ని. గాయత్రి మంత్ర జప ఉపాసన మీకు ఋషుల చెప్పిన ఫలితాలు ఇవ్వకపోవటానికి అదొక్కటే కారణం. జపం మీరు చేస్తున్నారు కానీ జపాన్ని మీరు వింటలేదు. అర్థమైనా? ఉపాసన అంటే ఏంటో మళ్ళీ చెప్తున్నాను, జాగ్రత్తగా వినండి. అందరూ నాతో పాటు చేయండి, మూడు సార్లు గాయత్రి మంత్రం. కానీ జపం చేయకండి, గాయత్రి మంత్రాన్ని వినండి. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ధియో యో నః ప్రచోదయాత్. ఓం భూర్భువస్వః తత్సవితుర్వరేణ్యం భర్గో దేవస్య ధీమహి ప్రచోదయా. మంత్రం చెప్ప ఎలా చేయాలో అర్థమైందా? మీరు వింటని నేర్చుకోండి. అంటే ఈ గాయత్రి మంత్రాన్ని మీరు వింట మొదలెడుతూ ఉంటే సడన్గా ఏమి జరుగుతుంది అంటే మీ గురువు మీకు ప్రత్యక్షం అవుతాడు, సద్గురువు లభిస్తాడు, మార్గాన్ని తెలిపేటటువంటి వాడికి లభిస్తాడు. వాడు లభించేంత వరకు మీరు ఇచ్చేసుకుంటూ ఉండటమే ఇది మొదటి. ఇది అంచేత ఈ జీవిత విధానం నేర్చుకోవటానికి సాధారణమైనటువంటి వ్యక్తులు, బలహీనమైనటువంటి మనస్తత్వము కలవాళ్ళు పనికిరారు. మేము సాధించేంత వరకు కూడా వదలము. ఇది ఏదో ఒకరోజు చేస్తాం, రెండు రోజులు చేస్తామంటే సరిపోదు. ఎన్నాళ్ళు చేసుకోవాలి మీరు? ఆ రిజల్ట్ వచ్చేంత వరకు. ఏ రిజల్ట్ రావాలి మొట్టమొదటి మీకు? సద్గురువు లభించేంత వరకు. మొదటి లక్ష్యం అది. ఉపాసన మీది పరిపక్వత చెందింది అంటే అర్థం ఏంటి అంటే మీకు మీ గురువు లభిస్తాడు. మరి బాహ్య జగత్తులో కనిపించేటటువంటి గురువులు అందరూ ఎవరు? ఈ విధానం మీకు చెప్పేవాళ్ళు, ఈ విధానం మీకు చెప్పేవాళ్ళు. ఇప్పుడు కెమిస్ట్రీ నేను నా పిల్లలకి చెప్తూ ఉంటే, నేను ఉన్నప్పుడు వాళ్ళకి కెమిస్ట్రీ అర్థమయ్యి, నేను లేనప్పుడు వాళ్ళ కెమిస్ట్రీ అర్థం కాలేదనుకోండి, ఇంకా చదువు ఎందుకు? అంటే మీరేమైపోవాలి? కెమిస్ట్లుగా మారిపోవాలి. ఫిజిక్స్ చదివితే ఫిజిసిస్టులుగా మారిపోవాలి. ఇంజనీరింగ్ చదివితే ఇంజనీర్లుగా మారిపోవాలి. మరి డాక్టరీ చదివితే, మరి గాయత్రి మహావిద్య చదివితే మీరు గాయత్రి స్వరూపులుగా మారాలి. మీరు గాయత్రి స్వరూపులుగా మారలేదు అంటే అర్థం ఏంటి అంటే మీరు గాయత్రిని అర్థం చేసుకోలేదు, ఉపాసన చేయలేదు. కేవలము మీరేం చేశారు అంటే మీ రోగానికో బాధకో నివారించుకోవటానికి గాయత్రి వద్దకు వెళ్ళారు. వెళ్ళండి, ఏమీ అభ్యంతరం లేదు మాకు. కానీ ఈ తరగతులు గాయత్రి ఉపాసకుల కొరకు పెడుతున్నాను, గాయత్రి సాధకుల కొరకు పెడుతున్నాను, గాయత్రి ఆరాధకుల కొరకు పెడుతున్నాను. ఇక్కడ గాయత్రి ఉపాసకులు అంటే అర్థమైంది కదా. అంటే మీరు గాయత్రి ఉపాసన ఎలా చేయాలి? ఆ అమ్మ యొక్క ఆ మంత్ర తరంగాలలో మీరు లీనమైపోవాలి. అంటే చెప్పి ఎన్ని గంటలు చేశాను, ఎన్ని మాలలు చేశాను అనేది ముఖ్యం కాదు. మీరు లీనమైపోవాలి అందులో. లీనమైపోయాక మీ అంతటి మీరు బయటికి రాలేరు, ఎప్పుడో బయటకు వస్తారు. ఓకే, మీ పిల్లవాడిని చదువులో లీనమైపోమని అడుగుతున్నారా లేదా? మీరు టీవీ చూడొద్దురా, అది చూడొద్దురా, ఎప్పుడో ఇంకేమంటారు మీరు వాడిని? పుస్తకాలు చదువుతారు. నా దగ్గరికి తీసుకొచ్చినప్పుడు కూడా ఏమని ఆశీర్వదించమంటారంటే, మాస్టర్ వీరికి చదువు బాగా వచ్చేటట్టు ఆశీర్వదించండి. అప్పటికే నేను రెండు మూడు సార్లు అంటాను, వాడు చదువు సంగతి మీకు ఎందుకయ్యా, వాడు జీవితంలో సుఖంగా ఉండేటట్టు నేను చూస్తాను. అది చెప్పినా కూడా కొనిలేండి మాస్టర్, మీరు అంతగా అంటున్నారు కదా, మా పిల్లవాడు సుఖంగా ఉండేటట్టు చూసుకోండి, ఆహా బాగా చదవాలి. చదువు మీద అంత ఆసక్తి ఉన్నటువంటి మీకు గాయత్రి ఉపాసన మీద ఎందుకు లేదో నాకు అర్థం కాదు. ఈ బోడి చదువులు చదవటానికి మీరు అంత వెంపర్లాడిపోయి సంవత్సరాలు సంవత్సరాలు చదివేసుకుంటూ మళ్ళీ అదంతా చదువుకున్నాక మళ్ళా ఉద్యోగం రావాలంటే మళ్ళా ఏదో గురువుని అడగాలి. గురువు గారు, కష్టమా వాడిని ప్లస్ చేయండి, వీడు బాగా చదువుకున్నాడు కానీ ఉద్యోగం లేదు, ఇంకా వీడు మళ్ళీ మంచి ఉద్యోగం ఎవరి ద్వారా రావాలి? గురువు యొక్క అనుగ్రహం ద్వారా రావాలి. వచ్చాక ఆ ఉద్యోగం గురువు యొక్క అనుగ్రహం వల్ల వచ్చిందనుకోడు, వీడి చదువుతేటల వల్ల వచ్చిందంటాడు. మీరు మీ మానసిక స్థితిని విశ్లేషణ చేసుకోండి. గాయత్రి అంటే సద్బుద్ధి. మనము భారతీయ ఆధ్యాత్మికతలు గురువు నుంచి దూరం అయిపోయాం. ఆ గురువుని పట్టుకోవాలి అంటే గాయత్రి మంత్రమే ఏకైక శరణ్యము. ఇంచేత గాయత్రి మంత్రము గురించి గురువు గారు ఒక పుస్తకం రాశారు, గాయత్రి చిత్రావళి అని. అందులో ఆయన చెప్పింది ఏంటి అంటే, గాయత్రి వల్ల మీకు మొట్టమొదట సద్గురువు లభిస్తాడు. మొదటి పాయింట్ అర్థమైంది కదా, గాయత్రి ఉపాసన. దీనివల్ల మీకేం రావాలి? మీరు చేసిన ఉపాసన బట్టి సద్గురువు లభిస్తాడు. రెండోది సాధన. ఈ సాధన కొంచెం చికాకు పెట్టే విషయం. ఎందుకు చికాకు పెట్టే విషయం అంటే, నిజంగా మీరు సాధకులు ఎప్పుడవుతారు అంటే, మీరు 24 గంటలు సాధన చేస్తేనే మీరు సాధకులు, లేకపోతే మీరు సాధకులు కారు. మరి 24 గంటలు సాధన చేయాలి అంటే మేము 24 గంటలు గాయత్రి మంత్ర జపం చేసుకోవాలా? ఓ డాక్టర్ ఉన్నాడు, సినిమా చూస్తున్నాడు. సినిమా చూస్తున్నప్పుడు వాడు డాక్టర్ అవునా కాదా? సినిమా చూస్తున్నప్పుడు వాడు డాక్టర్ అవునా కాదా? నిద్రపోతున్నాడు డాక్టరు, గాఢ నిద్రలో ఉన్నాడు, బ్రహ్మాండమైన గుర్రు పెడుతున్నాడు. ఆ క్షణంలో వాడు డాక్టర్ అవునా కాదా? గుర్రు పెట్టి నిద్రపోతున్నాడు. ఎవరు నిద్రపోతున్నాడు? డాక్టర్ నిద్రపోతున్నాడు. భోంచేస్తున్నాడు, మంచినీళ్ళు తాగుతున్నాడు, డాక్టరే కదా. కానీ ఈ డాక్టర్ వాడు ఎప్పుడయ్యాడు? సిలబస్ పూర్తి చేసుకుని, ప్రాక్టీస్ చేసుకుని వైద్య ఉద్యోగంలో నిష్ణాతుడయ్యాక. అంతవరకు వాడు ఉపాసకుడే. అంటే డిగ్రీ వచ్చి 24 గంటలు డాక్టర్ లాగా జీవించగలిగే స్థితి రానంత వరకు వాడు ఉపాసకుడే. తేడా అర్థమైందా? ఈ ఉపాసక స్థితి నుంచి ఏ స్థితికి రావాలి? మీరు సాధకుడి స్థితికి రావాలి. అంటే ఏంటి, 24 గంటలు కూడా మీరు గాయత్రి వలె జీవించగలగాలి. డాక్టర్ డాక్టర్ లాగా జీవిస్తాడు, ఇంజనీర్ ఇంజనీర్ లాగా జీవిస్తాడు, సైంటిస్ట్ సైంటిస్ట్ లాగా జీవిస్తాడు. మరి గాయత్రి ఉపాసకుడు ఎలా జీవించాలి? గాయత్రి వలె జీవించాలి. ఇంకేత ఉపాసన, రెండోది ఏంటంటే సాధన, మూడోది ఆరాధన. అంటే ఏంటంటే డాక్టరు వైద్య వృత్తి చేస్తున్నప్పుడు ఆరాధకుడు. అంటే వాడు నిద్రపోతున్నప్పుడు డాక్టరే, మెలకుగా ఉన్నా డాక్టరే, మంచినీళ్ళు తాగుతున్నా డాక్టరే. కానీ రోగికి పరీక్షించి దానికి తగిన మందు అతను వేస్తున్నప్పుడు తన విద్యని ఆరాధనగా మార్చుకున్నాడు. ఆరాధన అంటే అర్థమైంది కదా. అంటే ఏంటి, గాయత్రి విద్య ఎప్పుడైతే మానవ జాతికి ఉపయోగపడేటట్టు నువ్వు మారితే అప్పుడు నువ్వు ఆరాధకుడే. అంటే ఒకే వ్యక్తి ఎప్పుడు ఉపాసకుడే. ఇంకేంటే గాయత్రి విద్య ఓ వైద్య విద్య, 6 సంవత్సరాలు నేర్చేసుకుంటే సరిపోదు, మళ్ళీ కొత్త కొత్త వస్తూ ఉంటాయి. వీడు మళ్ళీ మళ్ళీ ఏం చేస్తూ ఉండాలి? ఆ కొత్త పుస్తకాలు చదువుతూ ఉండాలి. చదవకపోతే వీడు పనికిరాని వైద్యుడు అయిపోతాడు. అంచేత ఈ మూడు ఉన్నాయే, ఉపాసన సాధన ఆరాధన, మన నిత్య జీవితంలో ఎలా నేర్చుకోవాలి, ఏం చేయాలి అన్నది నేను రేపటి నుంచి స్పష్టంగా చెప్తాను. మీరు క్లాసుకు వచ్చినట్టు రండి, హరికథా కాలక్షేపానికి వచ్చినట్టు మాత్రం రాకండి. దానికి ఏం చేయాలి, ఎలా చేయాలి అన్నది ప్లాన్ చేసుకోండి. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిమహేష, గోబ్రాహ్మణేభ్యో శుభమస్తు నిత్యం, లోకా సమస్తా సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్య పృథివీ సస్యశాలిని, దేశోయం క్షోభరహితో బ్రాహ్మణా సంతు నిర్భయా. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయా, సర్వే భద్రాణి పశ్యంతు, మా కశ్చిద్ దుఃఖమాప్నుయాత్. అపుత్రాః పుత్రిణః సంతు, పుత్రిణః సంతు పౌత్రిణః. నిర్ధనాః ధనాః సంతు, జీవంత శరదాం శతం. ఓం శాంతి శాంతి శాంతి. అసతో మా సద్గమయ, తమసో మా జ్యోతిర్గమయ, మృత్యోర్మా అమృతం గమయ, స్వార్థం మా పరమార్థం గమయ, అవ్యవస్థాం మా సువ్యవస్థాం గమయ. ఓం శాంతి 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 శాంతి.